Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే శిరీష గారి అక్షరాల పూతోట కార్యక్రమం May 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై ఎండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. శ్రోతలకు నమస్కారం. ఈ రోజున అక్షరాల పూదోట కార్యక్రమంలో MSV గారి కథలు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు రాజి. చాలామంది జీవితాల్లో ఈ పదం ఎన్నోసార్లు వినవస్తూనే ఉంటుంది కదా. మరి ఈ కథలో ఎటువంటి రాజీ ఉందో వినేద్దామా? పేపర్ చదువుతూ కూర్చున్నాను, కానీ విషయాలేవి తలలోకి జొరపడటం లేదు. పరిస్థితులతో మీరు కొంత రాజీ పడక తప్పదు నాన్న. అమెరికాలో ఉన్న అబ్బాయి మాటల్లోని సారాంశం. స్నానం చేసి పూజ చేసుకొని వంటకి ఉపక్రమించబోతుండగా వచ్చింది వాడి ఫోను. వాడికి అక్కడ రాత్రి అయిందట, ఇక్కడ తనకి రాత్రిపోయి పగలు. ఈ క్షణంలో ఆలోచిస్తే పరస్పర విరుద్ధమైన పరిస్థితులు. తనకు పగలు గడిచిపోయింది, ఇక మిగిలింది చీకటి మాత్రమే. వాడి జీవితంలో ఇప్పుడే వెలుగులు పరుచుకుంటున్నాయి, వృద్ధిలోకి వస్తున్నాడు. అయ్యగారు, ఇల్లు ఊడ్చేసి గిన్నెలు కడిగేశాను, నేను వెళ్ళిపోతున్నాను. పనమ్మాయి మాటలతో వాస్తవంలోకి వచ్చాను. సరే వెళ్ళు అని దానితో చెప్పి చదువుతున్న పేపర్ని మడిచి బల్ల మీద పెట్టి వంటగదిలోకి నడిచాను. గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద వంకాయలు తరుగుతూ వంటగదిని పరికించాను. ఒక్కరోజు నేను లేకపోయేసరికి వంటగదిని అడవిలా చేసేస్తారండి. జానకి మాటల్లోని విసుగుదల వెనక గల ఆపేక్ష నాకు మాత్రమే అవగతమయ్యేది. ఒక్కరోజు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళి ఎంత ఇబ్బంది కలిగించాను. ఆ రోజంతా నేను పడిన శ్రమకి అవి అమృతతుల్యమైన స్వాంతన వచనాల్లా తోచేవి నాకు. చేతిలో మంత్రదండం ధరించినట్టు అస్తవ్యస్తంగా స్థానభ్రంశం చెంది చెల్లా చెదురై ఉన్న వంటగది సామాన్లన్నింటినీ క్షణాల్లో వాటి వాటి స్థానాల్లోకి చేర్చి వంటగదిని కూడా కళాత్మకంగా తీర్చిదిద్దే ఆమె వంటింటి దేవత మాత్రమే కాదు, నా ఇంటి దేవత. ఇంట్లో ప్రతి గదిలోనూ ప్రతి వస్తువులోనూ అనుక్షణము ఆమెను దర్శించుకుంటున్న తనకి ఒంటరితనం అంటాడేమిటి అబ్బాయి? ఆవిడ జ్ఞాపకాలకు తాను దూరం కావాలా? అందుకోసం తాను పరిస్థితులతో రాజీ పడాలా? అప్పుడు తనకి మనశ్శాంతి లభిస్తుందా? ఇదెక్కడి తర్కం? ఆది నుండి తనది రాజీ పడే మనస్తత్వమే. తనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుండి పరిస్థితులతో రాజీ పడుతూనే ఉన్నాడు. అయితే మాత్రం ఇప్పుడు కూడా రాజీ పడాలా? కుక్కర్ విజిల్ శబ్దం వాస్తవంలోకి తెచ్చిపడేసింది. తరిగిన వంకాయ ముక్కల్ని గిన్నెలోకి ఎత్తేసి స్టవ్ ఆర్పేసి హాల్లోకి వచ్చి వాలు కుర్చీలో కూలబడ్డాను. ఏదో కోర్టు కేసు గెలవడం వలన కాబోలు, ఎవరో పార్టీ నాన్న కోరికపై నా కోసం 3 చక్రాల సైకిల్ ఒకటి కొనిపెట్టాడు. రంగురంగుల ట్రైసైకిల్. దాన్ని తొక్కుతూ తిరుగుతుంటే ఐరావతం అధిష్ఠించినంత ఆనందం కలిగేది. అప్పుడే తను 2వ తరగతిలో ప్రవేశించాడు. కానీ సైకిల్ సంతోషం తనకి కొద్ది రోజులకు మాత్రమే పరిమితమైంది. తనకి కావాలని మారాన్ చేయసాగింది నాకంటే 7.5 చిన్నదైన చెల్లెలు. అది నీకన్నా చిన్నది కదా, ఆ సైకిల్ని చెల్లికిచ్చే నాన్న, నీకోసం మరొకటి తెస్తాను ఆ నాన్న అభ్యర్థన కాదనలేకపోయాను. ప్లీడర్ గుమాస్తాగా సంసారాన్ని నెట్టుకొస్తున్న నాన్న మరో సైకిల్ కొని తెచ్చే పరిస్థితులు కావని కొన్నాళ్ళయ్యాక కానీ గ్రహించలేకపోయాను. పరిస్థితులతో రాజీ పడటం ఆనాటి నుండి ప్రారంభమైందనుకుంటాను. తర్వాత రాజీ పడవలసిన పరిస్థితులు అనేకం ఎదురయ్యాయి నా జీవితకాలంలో. తల వంచాను అన్నిటికీ. 7th ఫామ్లో మంచి మార్కులు వచ్చాయి. జిల్లా స్థాయి మొదటి ర్యాంక్ సాధించాను. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరుకుతుంది, 4 ఏళ్లలో ఇంజనీర్ అయిపోతాను అనుకొని ఊహల్లో విహరించాను మార్కులు తెలిసిన రోజు. ఆ రోజుల్లో ఎంసెట్ పరీక్షలు లేవు, మార్కుల ప్రాతిపదిక మీదనే సీట్లు లభ్యమయ్యేవి. నాన్న ఇక చదివించలేనంటున్నారు, సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్కి ప్రయత్నం చేయమంటున్నారు. ఆ రోజు ఉదయం కాఫీ గ్లాస్ అందిస్తూ అంది అమ్మ. ప్రతి ఉదయం పీటలు వాల్చుకొని కుంపటి చుట్టూ నలుగురం కూర్చొని కాఫీలు తాగడం అలవాటు. నలుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా కోరం లేక మీటింగ్ ఆగినట్టు కాఫీల బట్వాడా ఆలస్యమయ్యేది. నలుగురం కూర్చున్న తర్వాతనే కాఫీలు సరఫరా చేసేది అమ్మ. అలా కాఫీలు తాగుతూ ఏదో విషయాన్ని చర్చిస్తూ 1 అరగంట కాలమైనా గడిపిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళం పడేవాళ్ళం. అమ్మ మాటలు విన్న నేను గాలి తీసిన బెలూన్లా మారిపోయాను. ఆ రోజు కోరం లేకుండానే కాఫీ సరఫరా చేయబడింది. కుంపటి చుట్టూ ముగ్గురమే కూర్చున్నాం. తన అసక్తతని ముఖాముఖిగా వెల్లడించలేక నాన్న ముఖం చాటేసుకొని అమ్మ చేత చెప్పించారని గ్రహించగలిగాను. ఆయన్ని కష్టపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయనకి సహాయపడాలనుకున్నాను. రాజీల పరంపరలో మరో మజిలీని అతిక్రమించాను. కొన్నాళ్ళు అయ్యాక ఉపాధ్యాయ వృత్తిలో చేరాను. నాన్నకి కాస్త ఊరట కలిగిస్తున్నానని తృప్తి కలిగింది. నా సంపాదన తోడవడంతో ఆర్థికంగా కుటుంబ పరిస్థితి కుదుటపడింది. మా జీవన విధానంలో మార్పు వచ్చింది. సహ ఉపాధ్యాయురాలు ఇందుమతితో పరిచయం ఏర్పడింది. మాటలు మమకారాలు స్నేహానికి సోపానాలు. పరిచయం స్నేహంగా మారింది. స్నేహ సోపానాలు అధిరోహించబడి కాస్త చొరవ ప్రదర్శించబడేసరికి స్నేహలత ప్రేమలతగా పరిణమించింది. ఆ చొరవ నాచేత ప్రదర్శితమైందో తనచేతనో తెలియదు, కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. హద్దులు అతిక్రమించబడక మునుపే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఎన్నో ఊహాసౌధాలు నిర్మించుకున్నాం. చెల్లికి అప్పటికే సంబంధాలు చూస్తున్నారు. ఓ మంచి సంబంధం చెల్లికి కుదిరింది. అయితే ఆ పెళ్లి కొడుకు చెల్లెల్ని నేను చేసుకుంటేనే ఆ సంబంధం చెల్లికి ఖాయమయ్యేది. ఇదో పెద్ద అగాధం మా ఇద్దరికి. చెల్లికి మంచి సంబంధం కుదిరినందుకు అమ్మా నాన్నల సంతోషానికి అవధులు లేకపోయాయి. వారి ఆనందానికి అడ్డుకట్ట వేయదలుచుకోలేదు. ఇందుమతి కుమిలి కుమిలి ఏడ్చింది. ఏడవకుండా మొండికేశాను నేను. నన్ను క్షమించు అన్నాను. పరిస్థితులతో రాజీ పడక తప్పదని చెప్పాను. నా జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది జానకి ప్రవేశంతో. ఆమె అనాకారి కాదు, అయితే చదువు 7వ తరగతితో ముగించింది. అందుకే ఆ పెళ్లివారు ఆమె లిక పెట్టారు. ఇందుమతి తలపుల నుండి బయటపడలేక నిర్వేదంలో కొట్టుమిట్టాడుతున్న నాకు జానకి సహచర్యం తగినంత ఊరట కలిగించడమే కాదు, తన సహచర్యం భగవంతుడు ప్రసాదించిన వరంలా తోచింది. కొద్ది కాలానికే ఇందుమతికి కూడా వివాహం జరిగింది. ఆమె తలపులు మసకబారాయి. ఇక జీవితంలో రాజీ పడవలసిన పరిస్థితులు ఎదురు రావనే అనుకున్నాను. 30 ఏళ్ల జానకి సహచర్యంలో సంవత్సరాలు రోజులయ్యాయి. అబ్బాయి పై చదువులు, వివాహం, వాళ్ళు అమెరికాలో స్థిరపడటం, ఎక్కువ కాలం నాకు తను తనకి నేను అన్నట్టుగా గడిచింది. మనిషి నైతిక జీవితానికి పెద్ద ఊతం భార్య. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా భార్య పక్కన ఉండాలి, అప్పుడే 10 మంది గౌరవిస్తారు. భార్య వలన లభించే సామాజిక గౌరవం ఇతరులు ఎవరి వలన లభించదు. ఓ పెద్దాయన చెప్పిన ఈ మాటలు మా పట్ల అక్షర సత్యాలయ్యాయి. బంధువుల ఇళ్లల్లో పెళ్లిళ్ళకి ఇతర కార్యాలకి సాధారణంగా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్ళం. తను 1-2 రోజులు కన్నవారింటికి వెళ్ళేది అప్పుడప్పుడు. ఆ 2 రోజులు నాకు చాలా ఇబ్బందికరంగా తోచేవి. ఎలక్షన్ డ్యూటీలు పడితే తనని ఒంటరిగా వదిలి వెళ్లవలసి వచ్చేది. నా ప్రయాణం అనేసరికి ఆమె ముఖంలో రంగులు మారేవి. క్యాన్సిల్ చేయించుకోవడానికి ప్రయత్నించకూడదు అనేది. కుదరదోయ్, అయినా మధ్య మధ్య ఇలా ఒంటరి జీవితానికి అలవాటు పడటం అభ్యసించు, భవిష్యత్తులో ఉపయుక్తంగా ఉంటుంది అనేవాణ్ణి నవ్వుతూ ఆమెను దగ్గరికి తీసుకుంటూ కోపంతో ఎర్రబారేది ఆమె ముఖం. ఆ రోజంతా చిరాకుగానే ఉండేది. నాన్న, అమ్మ ఎందుకో కోపంగా ఉంది ఇవాళ అనేవాడు అబ్బాయి తల్లిని మరీ కాస్త ఉడికిస్తూ. ఆమె ఇతరులకు కోపంగా కనిపించినా నా కళ్ళకు మనోహరంగానే గోచరమయ్యేది. అమృత ప్రవాహమై ఆనల సందోహమై తనరారు ఇంటి సందర్శనంబు సత్యభామ నరకునితో యుద్ధం చేసే ఘట్టంలోని పోతనగారి పద్యం గుర్తుకొచ్చేది. కాలింగ్ బెల్ రిపేర్ చేయాలన్నారుట. మెకానిక్ లోనికొచ్చాడు. ఇల్లంతా పరుచుకున్న నిశ్శబ్దానికి, మనసంతా నిండిన జ్ఞాపకాలకి క్షణకాలం అంతరాయం. ఈరోజు వద్దులే అని అతన్ని పంపేశాను. మళ్ళా నేను అలవాటు పడిన నిశ్శబ్దం గదంతా ఆవహించింది. వాలు కుర్చీలో చేరగిలబడ్డాను. అమ్మలేని ఆ ఇల్లు నిశ్శబ్ద నిశీధం. మీ ఒంటరితనం తలుచుకుంటే గుండె చెరువైపోతోంది. మా దగ్గరికి వచ్చేయండి నాన్న. బాబిగాడితో మీకు బాగా కాలక్షేపం అవుతుంది. మెల్లమెల్లగా అమ్మ జ్ఞాపకాలు మరుగున పడతాయి. అబ్బాయికి నా పట్ల ఎంత ఆపేక్ష. వాడెవరి కొడుకు మరి? ఆమె రక్తం పంచుకు పుట్టడం మాత్రమే కాదు, ఉగ్గుపాలతో రంగరించి పోసింది తన మంచితనాన్ని. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి? సాధారణంగా మంచితనం అనేది అదృష్టదేవత చిన్నచూపుకి లోనవుతుందట. అపరిమితమైన ఆమె మంచితనమే ఆమెకు శాపంగా పరిణమించిందా ఏమో. మీరిక్కడున్న 3 నెలలు బాబిగాడు మీతో ఎంతగానో కలిసిపోయేవాడు. మర్చిపోయారా? తనని అక్కడికి తీసుకెళ్ళిపోవడానికి అబ్బాయి అన్ని వైపుల నుండి అస్త్రాలు సంధిస్తున్నాడు. నవ్వుకున్నాను. ఈ ఇంటిని ఇంటాయన్ని విడిచి నేను ఉండలేనండి. అమెరికా నుండి వచ్చిన కొత్తలో ఓ రాత్రి మంచం మీద నా పక్కన కూర్చుంటూ అంది చిన్నగా నవ్వుతూ. ఇంటాయన్ని విడిచిపెట్టి ఉండలేవని తెలుసు. ఇంటిని కూడా విడిచి ఉండలేవా? చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి తర్జనితో చుబుకాన్ని ఎత్తి ఆమెను కళ్ళలోకి చూస్తూ అన్నాను. వాళ్ళు నొచ్చుకుంటారని అక్కడ ఉన్నాను, కానీ ఆ 3 నెలలు 3 యుగాల్లా గడిచాయండి అంది నా ఛాతీ మీద చెయ్యి వేసి. ఇండియా వచ్చిన దగ్గర నుండి ఆమె ఉత్సాహంగా ఉండడం గమనిస్తూనే ఉన్నాను. ఈరోజు నీ కళ్ళల్లో ఏదో కొత్త కాంతి కనిపిస్తోందోయ్ అంటూ నా మీదకి లాక్కోబోయాను. ఆగండి, అదిగో అటోసారి చూడండి, కిటికీలోంచి ఎవరో చూస్తున్నారు అంది కిలకిలా నవ్వుతూ. వెన్నెల వెదజల్లుతూ పూర్ణ చంద్రబింబం అపురూపంగా గుండెలకు హత్తుకున్నాను ఆ ప్రేమమూర్తిని చందమామ సాక్షిగా. గువ్వలా ఒదిగిపోయింది. ఆమె సహచర్యం ఏ దేవతో ప్రసాదించిన వరం అనుకున్నానే కానీ వరాలిచ్చే దేవతలు శాపాలు కూడా ఇస్తారని ఊహించలేదు. దుర్భేద్యమైన దుర్గంలోనికి శత్రువులు చొచ్చుకు వచ్చినట్టు పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగాడే జానకిలోనికి అనారోగ్యం ప్రవేశించింది. నారికేళంలోకి సలిలంలా నా జీవితంలో చేరిన ఆనందం కరిమింగిన వెలగపండు అవుతుందనుకోలేదు ఆవిడ వ్యాధి నిర్ధారణ అయ్యే వరకు. ఎందరో వైద్య నిపుణుల్ని ఆశ్రయించాను. వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. అయితే వైద్యశాస్త్ర విజ్ఞానం పెరిగిన కొద్దీ కొన్ని కొత్త కొత్త జబ్బులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అటువంటి మొండి జబ్బుల్ని మటుమాయం చేయగల గారడీ విద్య ఇంకా వైద్యులకు అందుబాటులో లేదుట. ఆమె నాకు శాశ్వతంగా దూరమైపోతుంది అని తెలిసిన నాటి నుండి గడిపిన కాలం నా జీవితంలో అత్యంత దుర్భరమైనది. రోజు ఏవో కలలు వచ్చేవి. ఆమె లేని జీవితం కొనసాగించడానికి సిద్ధపడు అంటూ ఎవరో శాసిస్తున్నట్లు అనిపించేది. నువ్వు లేని జీవితం ఆమెకు నరకప్రాయం, అందుకే ముందుగా ఆమెను తీసుకుపోతున్నా. ఆమె కోసం, నీకు అత్యంత ప్రియమైన వ్యక్తి కోసం ఆ మాత్రం రాజీ పడలేవు అంటూ ఎవరో నిలదీసేవారు కలలో. నాది రాజీల బ్రతుకే కావచ్చు, కానీ ఈ విషయంలో రాజీ పడలేను. ఆమె లేని జీవితం నాకొద్దు మౌనంగా ఆక్రోశించేవాణ్ణి. పిచ్చివాడా, ఈ విషయంలో కూడా నువ్వు రాజీ పడగలవు అంటూ ఓ దుర్దినాన ఆమెను నాకు దూరం చేసింది విధి. ఏమిటి రాజీల బ్రతుకు? ఇప్పుడు అబ్బాయి కూడా అర్థిస్తున్నాడు రాజీ పడమని. తను ఇక్కడ ఒంటరిగా ఉంటే వాళ్ళకే అక్కడ అశాంతి, ఇక్కడ నుండి వెళ్ళిపోతే తనకే అశాంతి. ఎటూ తేల్చుకోలేని సంకట స్థితి. అశాంతితో కుర్చీలో కూలబడ్డాను. ఈ సంకట స్థితి నుండి నన్ను బయటపడవేయి భగవంతుడా, కనిపించని దైవాన్ని వేడుకున్నాను కళ్ళు మూసుకొని. క్షణకాలం ఉపశమనం లభించినట్టు అనిపించింది. తన్మయత్వంలో ఏవో ఆనందలోకాల్లో విహరిస్తున్నాను. పోస్ట్మ్యాన్ కేకతో వాస్తవంలోకి వచ్చాను. లేచి వీధి గుమ్మం వైపు నడిచాను. ఓ కవర్ నా చేతిలో పెట్టి అతడు వెళ్ళిపోయాడు. మధురలోని బృందావనం నుండి వచ్చిన కవరు అది. కృష్ణాష్టమి నాడు పూజ చేసి ప్రతి సంవత్సరం ప్రసాదం పంపుతారు. 2 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశ యాత్ర చేస్తూ మధురలో బృందావనం దర్శించాం. అక్కడి ఆశ్రమ వాతావరణానికి జానకి ముగ్ధురాలైంది. నా చేత జీవిత సభ్య చందా 10,000 రూపాయలు కట్టించింది. కవరు చించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని కొంత నోట్లో వేసుకొని మిగిలింది పూజా మందిరంలో భద్రపరిచి అక్కడ ఆశ్రమ పెద్ద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాను. ఇక్కడికి రాకపూర్వం వీరంతా తమకెవరూ లేరని నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడిన వారే. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడి వారంతా తమవారేనన్న భావనతో ఎంత ఉల్లాసంగా కాలం గడుపుతున్నారో. ఇక్కడకు 100 పైగా గోవులున్నాయి. గో సంరక్షణ, కూరగాయల పెంపకం, చేతి వృత్తులు, ఆశ్రమ పాఠశాలలో పాఠాలు చెప్పడం, ఇలా ఎన్నో వ్యాపకాలున్నాయి. ఎవరికిష్టమైన వ్యాపకం వారు చేపట్టి వారి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆశ్రమానికి ఆర్థిక పుష్టి కూడా చేకూర్చవచ్చు, ఒకరికొకరు సాయపడవచ్చు. చంద్రునికో నూలు పోగులా తమకు లభించే మాసిక భృతి ఏమైనా ఉంటే దానిని ఆశ్రమ నిర్వహణకు కైంకర్యం చేయవచ్చు, తమ తమ శేష జీవితాలని నిశ్చింతగా గడపవచ్చు. అలాంటి ఆదాయమేమీ లేనివారు కూడా ఆశ్రమంలో చేరవచ్చు. అందువలనే మీలాంటి దాతల వద్ద నుండి విరాళాలు అర్థిస్తూ ఉంటాం. జీవితకాల సభ్యులకు ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి నాడు పూజ చేసి వారి పేర పోస్టులో ప్రసాదం పంపుతాం. అంతేకాదు, వారు వృద్ధాప్యంలో ఇక్కడ చేరాలనుకుంటే నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఈ ఆశ్రమ నిర్వహణలో పాలు పంచుకోవచ్చు. ఇక్కడ వాతావరణం నచ్చని వారు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి నిర్బంధము ఉండదు. కానీ ఇక్కడ వాత్సల్యాన్ని రుచి చూశాక ఎవరూ వెళ్ళలేరు. అటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. చెట్టు చేమ, చివరకు పశువులు కూడా తమకు తోచిన సహాయం సమాజానికి అందించాలనే తపన పడతాయి కడదాకా. అన్నీ తెలిసిన మనిషి వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలనే ఆశయంతో నడపబడుతోంది ఈ ఆశ్రమం. నాలో గూడు కట్టుకుని ఉన్న నైరాశ్యం పటాపంచలైంది. తానిక పరిస్థితులతో రాజీ పడనవసరం లేదు. తనకు కావలసిన పరిస్థితులు జానకి కల్పించింది. తృప్తిగా ఊపిరి పీల్చుకొని లేచాను. మనసంతా ఉల్లాసం నిండిపోయింది.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మదన మనోహర సుందర నారీ మధుర దరస్మిత నయన చకోరీ మందగమనజిత రాజమరాళి నాట్యమయూరి అనార్కలి
Oh, no! are listening to Mind Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkatabhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఎంఎస్వి గారి కథల్లో ఇప్పుడు మనం వినబోతున్న కథ మౌనశంఖం. సమాజంలో మంచి చెడులు ఎలా ఉంటాయి అనేది ఈ కథ మనకి వివరిస్తుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుమారు 4 సంవత్సరాల తర్వాత మా ఊరు చేరుకోబోతున్నాను. అమ్మా నాన్నగారితో అయితే అడపా తడపా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. అయితే ఇంతకాలం నేను మాట్లాడటానికి వీలు కలగని మరో ఆత్మీయుణ్ణి కొన్ని గంటల వ్యవధిలో చూడబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అతడి తలంపు ఒక అద్భుతమైన అనుభూతి నాకు. అతడి అసలు పేరేమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. శంఖం పూరిస్తాడు కాబట్టి అందరూ శంఖుడు అంటారు. నాంచారమ్మ పాకలో బస, భోజనం కూడా అక్కడే. సంపాదించిన నాడు అంతా ఆమెకిస్తాడు, లేనినాడు ఎందుకు తేలేదు అని ఆమె నిలదీయదు. ఆమెకి పిల్లలు లేని లోటు అతడు తీరిస్తే అతడికి తల్లి లేని లోటు ఆమె వల్ల తీరుతోంది. ఏ జన్మలో బంధమో ఆ ఇద్దరిది. అతడి గొంతైతే మోగబోయింది కానీ గొంతులోంచి వచ్చి బుగ్గల నిండా నిండి శంఖంలో దూరి నాదంగా భంభం అంటూ వచ్చే గాలి మా ఊళ్ళో అందరికీ ప్రీతికరము, శుభప్రదము. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా భంభం అంటూ దిక్కులు దద్దరిల్లేలా ఉండే ఆ శంఖారావం వినబడవలసిందే. ఊళ్ళో ఏ ఉత్సవం జరిగినా, ఏ ఊరేగింపు కదిలినా ఆ శంఖారావానిదే పెద్ద పీట. శుచిగా స్నానం చేసి పొత్తి పంచె కట్టుకొని నుదుటి మీద పొడవుగా నిలువు తిలకం దిద్దుకొని అతడు శంఖం పూరిస్తుంటే నాకు భాగవతంలోని విలయోద్ధూతాభ్ర నిర్ఘాత రేఖ కాఠిన్యం పాంచజన్యం పద్యం గుర్తుకొచ్చేది. బుగ్గల నిండా గాలి నింపుకొని మధ్య మధ్య బుగ్గలలో చిన్న కదలికలు చేస్తూ ఆ కదలికల్లోనే ఉచ్ఛ్వాస విశ్వాసాలు తీసుకుంటూ శంఖారావాన్ని ఆపకుండా తెరలు తెరలుగా కొనసాగిస్తుంటే పిల్లలే కాదు పెద్దలు కూడా ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తూ ఉండిపోయేవారు. తెల్లటి శంఖం, దానిమీద 2-3 గవ్వలు అద్ది ఉండేవి. దాని అంచుకో రంధ్రం, ఆ రంధ్రంలో ఒక సన్నని తాడు, దాని కొసలకు ఊలు కుచ్చులు, అదో అద్భుతమైన వస్తువులా కనిపించేది నాకు. మా ఊరు పల్లెకు పెద్దది, పట్టణానికి చిన్నది. ఒకవైపు నాగళ్ళు, గడ్డపారలు, ఎడ్లబండ్లు, మరోవైపు ట్రాక్టర్లు, ఇతర ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు వినియోగింపబడటం, అభివృద్ధి చెందుతున్న ఓ 3rd ప్రపంచ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలా ఉండేది మా ఊరి జనజీవనం. కామందులు, సంపన్న కుటుంబాలతో పాటు అధికంగా కూలీ నాలీ చేసుకునే బడుగు వర్గ ప్రజలు ఉండేవారు.
మంచి చదువులు చదువుకొని అభ్యుదయ భావాలు కలిగిన దేశం నాలుగు చెరుగులా పాకి మంచి ఉద్యోగాల్లో ఉన్నవారి ఇళ్లతో పాటు పాతకాలం కట్టుబాట్లు అంటిపెట్టుకునే ఛాందస కుటుంబాలు లేకపోలేదు. ఈ రెండు రకాల వారికి వారధిలా ఉండేవాడు శంఖుడు. శంఖం పూరించడం ఒక్కటే అతడి పని కాదు. ఆ పని అప్పుడప్పుడు మాత్రమే పడేది. ఓ కాకీ ప్యాంటు బుష్ కోటు వేసుకొని ఊరికి ఉపకారిలా ఎవరికేం సాయం కావలసి వచ్చినా చేస్తుండేవాడు. ఇంత ఇవ్వండి అనేవాడు కాదు, ఎవరేం ఇచ్చినా సంతోషంగా స్వీకరించేవాడు. పంచాయతీ కొళాయిల్లోంచి నీరు వృధాగా పోతుంటే చటుక్కన వెళ్ళి కొళాయి కట్టేసేవాడు. బుర్రలేని కొళాయి అయితే ఓ వెదురు ముక్క తెచ్చి దానిని దిగ్గొట్టి వృధాగా పోయే నీటిని ఆపేవాడు. ఒక్కోసారి బారెడు పొద్దెక్కినా వీధి దీపాలు వెలుగుతూనే ఉండేవి. అప్పుడు పరుగు పరుగున పంచాయతీ గుమాస్తా ఇంటికెళ్ళి అతడి చేత ఆఫీస్ తెరిపించి దీపాలు అర్పించేవాడు. రోడ్డు మీద పడి ఉన్న అరటి తొక్కల్ని ఇతర చెత్తని తీసి చెత్తకుండీలలో వేసేవాడు. రోడ్డు మధ్యలో పిల్లలు నడిచిపోతుంటే పక్కగా నడవమని మందలించేవాడు సైగలతోనే. అతన్ని ఆట పట్టించడానికి కావాలనే కొందరు ఆకతాయి పిల్లలు అతడు చూస్తుండగా రోడ్డు మీద చిత్తు కాగితాలు అరటి తొక్కలు వేస్తే ఆ పిల్లల్ని అదిలించి వాటిని తీసేసేవాడు. పిల్లలు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. వాళ్లతో ఇతడు శృతి కలిపేవాడు. ఎప్పుడూ ఊరి ప్రజల శ్రేయస్సునే కాంక్షించే వ్యక్తి శంఖుడు. ఊళ్ళో ఎటువంటి అన్యాయం అక్రమం జరిగినా సహించే మనస్తత్వం కాదతనిది. లేబర్ కాలనీలో త్రాగుబోతులు తప్పతాగి భార్యల్ని పిల్లల్ని కొడుతుంటే వాళ్లతో పోట్లాడి విడిపించేవాడు. అలా విడిపించడంలో ఒకటో రెండో దెబ్బలు ఇతడి మీద పడేవి. అయినా లక్ష్య పెట్టేవాడు కాదు. ఏడుస్తున్న పిల్లల్ని శంఖారావంతో ఆకట్టుకొని ఊరడించేవాడు. ఈ అతి మంచితనం వలన కొందరు అతన్ని ఓ పిచ్చివాడిగా జమ కట్టేసేవారు. నేను మాత్రం అతనిలో ఓ మంచి మనిషిని, మహానుభావుణ్ణి చూసేవాణ్ణి. అందుకే నా హై స్కూల్ చదువైపోయాక పట్టుపట్టి 2 సంవత్సరాలు నేను కష్టపడి అతన్ని కష్టపెట్టి కొంత చదువు నేర్పాను. కాస్త పెద్ద అక్షరాలతో ఉన్న బొమ్మల భాగవతం, మహాభారతం, రామాయణం, పంచతంత్రం మొదలగు పుస్తకాలు కొనివ్వడమే కాకుండా అతడు చదివేలా చేశాను. ఖాళీగా ఉన్నప్పుడు శంఖం పూరించడానికి ఇంటికి పిలిచేవాణ్ణి. ఉత్తినే పిలిస్తే భోజనానికి రాడు కనుక శంఖం పూరించడానికి అనేది ఒక మిషం మాత్రమే. ఆ విషయం అతడికి తెలుసు. కొంతసేపు శంఖం పూరించాక కాస్త తోట పని చేసేవాడు. ఏదైనా పని అతడి చేత చేయించుకుంటేనే భోజనానికి ఒప్పుకునేవాడు. తను కొంత తిని అమ్మ కోసం అన్నట్టు సంజ్ఞ చేసి పొట్లం కట్టుకొని తీసుకెళ్లేవాడు అమ్మ కాని అమ్మలాంటి అమ్మ దగ్గరికి. ఆ శంఖం నాకు ఇస్తావా అని నవ్వుతూ నేనంటే, ఆ శంఖారావం ఊరి ప్రజకి అవసరం కనుక తను ఉన్నంతకాలం తన వద్దనే ఉంచుకుంటానని, తను చనిపోయాక నాకే చెందేట్టు చేస్తానని సైగ చేసేవాడు. నాకక్కర్లేదు, నీ దగ్గరే ఉండని అని మందలించేవాణ్ణి. నా బీటెక్ అయ్యాక ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తూ మరో 4-5 ఏళ్ల వరకు రాలేను అని చెప్పినప్పుడు నా చేతులు పట్టుకొని విలపించాడు. తర్వాత కళ్ళు తుడుచుకొని చెయ్యి నిటారుగా చాచి ఇంత వాడవై రావాలని నిండుగా దీవించాడు. ఒకసారి శంఖం పూరించవు అంటే ఆనందంగా శంఖం పూరించి ఆ శంఖారావంతో స్టేషన్ వరకు అనుసరించాడు. అతడు ఆపకుండా కొన్ని గంటలు శంఖం పూరించగలడు. మా చిన్నతనంలో ఓసారి టౌన్కి సర్కస్ వస్తే కుర్రకారులమంతా ఇళ్లల్లో పేచీలు పెట్టి ఒప్పించుకొని సర్కస్ చూడడానికి బస్సులో టౌన్కి బయలుదేరాం. మాకు పెద్ద దిక్కుగా శంఖుణ్ణి పంపారు పెద్దలు. బస్ కండక్టర్తో పందెం కట్టి బస్సు మా ఊరు నుండి టౌన్ చేరే వరకు ఆపకుండా శంఖం పూరించాడు శంఖుడు. నేను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని అతన్నే చూస్తూ కూర్చున్నాను. మధ్యలో అతడి ఊపిరి ఆగిపోతుందేమోనని భయపడ్డాను కూడా. పందెంలో ఓడిపోవడం వలన కండక్టరు ఇతడి దగ్గర టికెట్ డబ్బులు తీసుకోలేదు. పందెంలో ఇతడు గెలిచినందుకు మేమంతా చప్పట్లు కేరింతలు కొడుతూ బస్సు దిగాం. శంఖుడు పొంగిపోయాడు. ఊరు చేరబోతూ ఊహల్లో విహరిస్తున్న నేను రైలు స్టేషన్ సమీపించడంతో వాస్తవంలోకొచ్చాను. అమ్మా నాన్నగారు బాగున్నారా? టాక్సీ స్టేషన్ నుండి బయలుదేరుతుండగా అడిగాను నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మా గుమాస్తాని. "బాగున్నారు చిన్నబాబు" అన్నాడు ముందు సీట్లోంచి తల వెనక్కి తిప్పి. అతడిలో మార్పేమీ లేదు, అంటే 4 సంవత్సరాల కాలం స్వల్ప వ్యవధేనన్నమాట. భౌతికంగా మనుషుల్లోనూ ఊళ్ళోనూ పెనుమార్పులేవీ సంభవించి ఉండవు. మా ఊరి దారి పట్టింది కారు. కనుచూపు మేరలోకొచ్చాం. దూరంగా ఊరు కనిపిస్తోంది, కానీ ఏదో వెలితిగా తోచింది నాకు. కొంతసేపు మథన పడ్డాక లోపం గుర్తించాను. ఊరిని ఆనుకొని రోడ్డు పక్కన విస్తరించి ఉండే రావి చెట్టు కనిపించడం లేదు. ఆ మాటే అడిగాను గుమాస్తాని. "క్రిందటి సంవత్సరం గాలివానకి కూకటి వేళ్లతో కూలిపోయింది చిన్నబాబు" అన్నాడు అతను. నా మనసు కలుక్కుమంది. చిన్నతనంలో ఆ చెట్టు క్రిందనే ఆడుకునేవాళ్ళం. ఇంకా ఊరి విశేషాలేంటి మామూలుగా అడిగాను. "విశేషాలంటే" అని కొంతసేపు నసిగి, "మీతో చదువుకున్నాడు కదండి ప్రభాకరం బాబు" అని ఆగాడు. "ప్రభాకరం నాయుడు గారి అబ్బాయి, నాతో ఇంటర్ వరకు చదివాడు. తర్వాత చదువు మానేసి వ్యవసాయం మిల్లు చూసుకుంటూ ఉండిపోయాడు. ఏమైంది ప్రభాకరానికి?" ఆతృతగా పైకి అన్నాను. "కానీ అతడు ఏ యాక్సిడెంట్లోనో చనిపోయి ఉంటాడని నిర్ధారణ చేసుకున్నాను గుమాస్తా సందేహించడం చూసి. అతడికేమీ అవ్వలేదండి" అన్న గుమాస్తా మాటలకి తేలికపడింది మనసు. "మరి" అన్నాను అతడి సందేహం అర్థం కాక. "మునసబు గారి భార్య మీరెరుగుదూరు కదా." "అవును, 2వ భార్య కూడా చనిపోయాక 3వ పెళ్లి చేసుకున్నారు. నేను అమెరికాకి బయలుదేరిన సంవత్సరమే" అన్నాను ఆనాటి పెళ్లి గుర్తు చేసుకుంటూ. "ఆమెను లేవదీసుకుని వెళ్ళిపోయాడండి ప్రభాకరం" అతడి మాటలు విని నిర్ఘాంతపోయాను. ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. "అదేమిటి, ఆవిడ్ని వీడు లేవదీసుకుపోవడం ఏమిటి?" అన్నాను కాసేపటికి తేరుకొని. "కాలం ఎంత దారుణంగా ఉందో చూడండి. అయినా మునసబు గారు కూడా ఈ ముసలితనంలో పడుచుపిల్లని చేసుకోవడం ఏమిటి చెప్పండి. ఆమె వయసులో ఉన్నది, ప్రమాకరంది మిసిమిసలాడే వయసాయే. ఎంతకాలం నుండి సాగుతుందో వ్యవహారం. ఓ రాత్రికి రాత్రి ఉడాయించేశారిద్దరు. ఇప్పటిదాకా పికర్ లేదు. మిల్లు డబ్బు 1,00,000కి పైగా ఇతడు. బంగారం 25 తులాలకి తక్కువ కాకుండా ఆమె తీసుకొని వెళ్ళిపోయారని వినికిడి" అని నిట్టూర్చాడు గుమాస్తా. నేను ఆలోచనలో పడిపోయాను. వేరొకరి భార్యను వరసలోనూ వయసులోనూ పెద్దదైన స్త్రీని నా స్నేహితుడు లేపుకొని వెళ్ళిపోవడం సిద్ధుతో తలవంచుకునేలా చేసింది. కొంతసేపు మౌనం వహించాక ఇక ఆ ప్రస్తావన కొనసాగించడం ఇష్టం లేక, "మన శంకుడేం చేస్తున్నాడు? అతన్ని తీసుకుని రాలేకపోయారా?" అన్నాను. "నాకు తెలుసు, ఈ దుశ్చర్యని శంకుడు గర్హించి ఉంటాడు." "ఇంకెక్కడి శంకుడు? నాన్నగారు ఈ విషయం ఫోన్లో మీకు ఇంతవరకు చెప్పలేదు" అన్నాడు అతను నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ. నా మీద పిడుగుపడ్డట్టయింది. "ఏమైంది శంకుడికి?" నా గొంతు వణికింది. ఏదో భయంకరమైన దుర్వార్త వినవలసి వస్తుందేమోనని గుండె వేగంగా కొట్టుకుంది. "మీరు గుండె దిటవు చేసుకోవాలి" అన్నాడు ఏదో భరించరాని వార్త చెప్పడానికి నాందిగా. ఊపిరి బిగపట్టుకొని అతన్ని చూస్తూ ఉండిపోయాను. "శంకుడు రైలు కింద తలపెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు." అతడి మాటలకి క్షణకాలం నా గుండె ఆగినట్టు అనిపించింది. అప్రయత్నంగా కంట నీరు చిమ్మింది. తుడుచుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయాను. గుమాస్తా నన్ను ఓదార్చి కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. మా ఊరి పొరిమేరల్లోకి వచ్చేశాం. "ఎందుకు ఆ పనిచేశాడు?" నాలో నేనే అనుకున్నట్టుగా అన్నాను. మనసంతా కకావికలమైపోయింది. ఆ మధ్య మన ఊళ్ళో వరుసగా 4 ఒకే ఒక్కరోజు వ్యవధిలో చనిపోయారు. శంకుడే చేతబడి చేసి చంపించేస్తున్నాడని ప్రభాకరం అందరినీ నమ్మించాడు. ఊళ్ళో వాళ్ళు శంకుణ్ణి పట్టుకొని ముందర పళ్ళూరు 4 విరక్కొట్టి అశుద్ధం కుక్కారు. అప్పటికీ కొందరు చెప్తూనే ఉన్నారు, "మూగవాడే మంత్రాలు చదువుతాడు, వద్దు" అని. సమయానికి నాన్నగారు హైదరాబాద్ క్యాంపులో ఉండిపోవడం వలన ప్రభాకరం మునసబు గారి మాటే చెల్లుబాటైంది. ఆ అవమానం భరించలేక ఆ రాత్రే చనిపోయాడు పాపం. దీర్ఘంగా నిట్టూర్చాడు గుమాస్తా. ఎంతటి అమానుషం! బాధగా మూలిగింది మనసు. "ప్రభాకరం చూపించిన రుజువులేమిటి?" అన్నాను కళ్ళు తుడుచుకొని. ఊరు సమీపించింది. జరిగిన అమానుష చర్యకి సిగ్గుతో తలదించుకున్నట్టుంది ఊరు. ఈ దుశ్చర్యకు నేనెందుకు సాక్షీభూతమవడం అనుకుంది కాబోలు. ముందుగానే కూకటి వేళ్లతో కూలిపోయి తనువు చాలించింది రావి చెట్టు. శంకుడు వారం రోజులు వరుసగా దేవాలయం మండపం మీద ఎడతెరిపి లేకుండా శంఖం పూరిస్తూ కూర్చోవడమే కారణమని జనాన్ని నమ్మించాడు ప్రభాకరం. అలా ఎందుకు పూరిస్తూ కూర్చుంటున్నాడో శంకుడు కూడా వివరించలేకపోయాడు. గ్రామ ప్రజల తరఫున సంజాయిషి చెప్తున్నట్టుగా అన్నాడు గుమాస్తా. ఇల్లు సమీపించడంతో కారు ఆగింది. ఆ సాయంత్రం చిన్న చినుకులతో ప్రారంభమైన వర్షం నేను నాంచారమ్మ ఇల్లు చేరేసరికి ఉధృతమైంది. అరుగుమీదే శంకుడి ట్రంకు పెట్టెకు చారబడి కూర్చున్న నాంచారమ్మ నన్ను చూసి గుర్తుపట్టి గొల్లుమంది. నా బిడ్డని సంపేశారు బాబు, గుండెలు బాదుకుంటూ విలపిస్తున్న ఆమెను సముదాయించడం కష్టమైంది. మౌనంగా ఆమెకెదురుగా కూర్చున్నాను. కొంతసేపు అయ్యాక ఆడి గుర్తుగా, ఇది నీకాడే ఉండనీ బాబు అంటూ పెట్టె మూత తెరిచి శంఖాన్ని తీసి ఇచ్చింది. నేను చనిపోయాక నీకే చెందేటట్టు చేస్తాను, శంకుడి మాటలు గుర్తుకొచ్చాయి. దాన్ని అపురూపంగా చూస్తూ అందుకున్నాడు. శంఖంలోంచి ఉండలా చుట్టి ఉన్న కాగితం కింద పడింది. ఆత్రంగా విప్పి చూశాను. అది పెద్ద అక్షరాలతో శంకుడు నాకు రాసిన ఉత్తరం. చిన్నబాబు, ప్రభాకరం బాబుని, మునసబు గారి భార్యని దేవాలయం పక్కన చూశాను. మరోసారి కూడా వారిద్దరూ దేవాలయం వైపు వెళ్లడం చూసి అడ్డుపడి మందలించాను. అందరికీ చెప్తానని బెదిరించాను. ఊళ్ళో వాళ్ళకి చెప్తే నాయుడు గారిది, మునసబు గారిది పరువు పోతుందని ఆ ప్రయత్నం విరమించుకున్నాను. వారిద్దరి కలయికకు దేవాలయమే అనువైన చోటని గ్రహించి శంఖం పూరిస్తూ రోజు అక్కడే కాపు కాశాను. వాళ్ళకి అడ్డుగా ఉన్నానని ప్రభాకరం బాబు కక్ష కట్టి కుట్ర చేశాడు. నేను వెళ్ళిపోతున్నాను. శంఖాన్ని నీ దగ్గరే ఉంచుకో. శంఖానికి వెల కడుతున్నాననుకోకు. అమ్మని అప్పుడప్పుడు వచ్చి కనిపెడుతూ ఉండు. నీ శంఖుడు. ఉత్తరం చదవడం పూర్తయింది. కళ్ళంట నీరు కారుతూనే ఉంది. బయట ఆకాశం కూడా రోదిస్తూనే ఉంది. కళ్ళు తుడుచుకొని శంఖాన్ని పరికించాను. భీషణమైన రవంతో మంచిని అభినందించే శంఖం, అన్యాయాన్ని అభిశంసించే శంఖం శాశ్వతంగా మౌనం వహించింది. మరి శంఖారావం మా ఊళ్ళో వినిపించదు. ఇక శంఖం అలంకారప్రాయమే. దానిని పూరించడానికి ఇక శంఖుడు రాడు. అతడికి వారసుడు లేడు. అపకారికి నెపమెన్నక ఉపకారం చేయమన్నాడు శతకకారుడు నాడు. ఉపకారికి కూడా నేర్పుగా అపకారం చేసి చూపాడో ఘాతకుడు నేడు. స్వార్థ సమాజపు దాష్టీకానికి ఓ అమాయక ప్రాణి బలైపోయింది. శంకుడి ఉత్తరాన్ని మడతపెట్టి జేబులో భద్రపరుచుకున్నాను. అతడి అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఊరి పెద్దలకు చెప్పి వారి కళ్ళు తెరిపించాలి. ఊళ్ళో జరగబోయే అనర్థానికి అడ్డుగా నిలిచినందుకు అతడికి లభించిన ప్రతిఫలాన్ని తలుచుకొని ఊరి ప్రజ సిగ్గుపడాలి. అతడి మంచితనానికి ఊరంతా జేజేలు పలకాలి. అతడి లేని లోటుని అందరూ గుర్తించాలి. అందరి హృదయాలలో అతడు అపురూపమైన వ్యక్తిగా నిలిచిపోవాలి. ఓ మిత్రుడిగా అతడికి నేను చేయవలసిన అంతిమ సంస్కారం అదే. వాన వెలసింది. నాంచారమ్మని ఓదార్చి మళ్ళీ వస్తానని చెప్పి బయటపడ్డాను. గాథా సప్తశతిలోని ప్రాకృత పదాలు గుర్తుకొచ్చాయి. సు అణో జందే అలంకరే ఇతం వి అకరే ఈ పవసంతో గామా సన్నుమ్మాలి ఆ మహాపడట్టాన సారిథ్యం. దీని అర్థం ఏమిటంటే, సుజనుడు ఊళ్ళో ఉంటే ఊరు నిండుగా ఉంటుంది. అతడు లేనినాడు ఊరంతా బోసిపోతుంది. ఆ వెలితిని పూరించడం చాలా కష్టం. ఎలాగంటే, గ్రామ సమీపంలో ఉన్న పెద్ద వృక్షం ఏదైనా కూలిపోతే దాని స్థానంలో ఎన్ని మొక్కలు మొలిచినా వృక్షం లేని లోటు ఎలా తీరుతుంది? ఇదండి మన కథ. అక్షరాల పూదోట కార్యక్రమంలో ఇప్పటిదాకా MSV గారి కథలు విన్నారు కదా. వచ్చేవారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. మరోవారం మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను. మీ శిరీష. అప్పటిదాకా వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా. ఇది భారతీయ స్వరం. ఉండనా మరి, నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జ శిరీష గారి అక్షరాల పూదోట కార్యక్రమం. May 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను ఈ నల్లని రాలలు పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాలలు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలిజలికి నల్తనే దళ దళ మణి పొంగి పొరలు ఈ నల్లని రాలలు పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పింతును ఈ నల్లని రాలలు ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను కలకాదు కదా సఘునారా ఓసకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని ఓసకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని ఓసకి వల కనిపించి వల పిలిచిన చెలులో కలలో వల కనిపించి వల పిలిచిన చెలులో కనుల విందు చేశారే, కనుల విందు చేశారు కధన్యుడనైతిని నేనగోసకి ఓహో చలి ఓహో మదీయ మోగిని గోసకి. రాగము పలికించి ఆయనొసగు ప్రియలేలే, ఆయనొసగు ప్రియలే మరి మాయలు దిగ్గులు ఏలని ఊసకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని ఊసకి. మనసేమో నా వైపు కను చూపులు ఒకవైపు, మనసేమో నా వైపు ఆటలకో తెలిసెనులే, ఆటలకో తెలిసెను చెలగాటము నా కడ తెల్లుని ఊసకి ఓహో చెలి ఓహో మదీయమో